యుగ పరివర్తన నవయుగ నిర్మాణం వ్యక్తి మనస్సుల్లో ఆలోచన విధానంలో మార్పు ఇలాంటి ఒక గురుతరమైన కార్యక్రమం చేయాలి. ఇంతవరకు ఎవరు అటెంప్ట్ చేయండి ఆల్మోస్ట్ అలాంటివి చేయాలి అంటే ఎంత శక్తివంతమైన సహాయకులు కావాల్సి వస్తుందో ఆలోచించండి. కృష్ణుడు అక్కడ గోవర్ధన పర్వతం ఎత్తినట్టుగా ఉంటుంది. అలాగే గురువుగారు ఏం చేస్తారంటే దాంతోపాటు గోపబాలకులు కూడా వాళ్ళ కర్రలతోటి కాస్త సహాయం చేసేస్తారు. అలాగే రాముడే రాణాసురుని చంపుతాడు కానీ వానరులు అలాగే భల్లూకాలు వీళ్ళందరూ కూడా వారధి కట్టడంలో రావణాసురుడితో యుద్ధం చేయటంలో బోడ సహాయం చేస్తారు భగవంతుడికి. అలాంటి పరిస్థితి మళ్ళీ ఉన్నది. ఇప్పుడు భగవంతుడే మనల్ని అడుగుతున్నాడు ఏమంటే ఈ యుగ నిర్మాణ యోజనకి మీరందరూ సహాయం చెయ్యండి నాకు అని నిష్కళంక ప్రజ్ఞావతారంగా వచ్చిన గురువుగారే అడుగుతున్నారు. భగవంతుడు వేరుగా ఉండడు, భగవంతుడు వేరు గురువు వేరు అని ఉండడు, భగవంతుడే గురువుగా వస్తాడు. కబీర్దాస్ చెప్తారు భగవంతుడును గురువు వస్తే మొదట ఎవరికి నమస్కారం పెడతామంటే ఇతను భగవంతుడు అని చెప్పాడు కాబట్టి గురువుకే నమస్కారం పెడతాను, ఆ తర్వాతే భగవంతుడు. అది అలంకారంగా చెప్పిన నిజం ఏంటంటే భగవంతుడు విడిగా ఒక ఆకారంలో ఎవరికి ప్రత్యక్షం అయ్యేది ఉండదు, గురువు రూపంలోనే ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి గురువు దగ్గర ఉన్నంతకాలం మనం భగవంతుడితో ఉన్నాం అని గుర్తులో ఉండాలి, స్పృహలో ఉండాలి. మాకు తెలిసిన వాడేలే ఎప్పుడు ఇలాగే ఉంటాడు ఇలాంటి ఆలోచనలతో అప్రోచ్ అవ్వకూడదు అసలు. జనరల్గా వాళ్ళు అలా మాయ చేస్తారు. అలాగే కృష్ణుడు అన్నప్పుడు ఎవరు కృష్ణుడిని పట్టించుకోలేదు, బాబాగారు అన్నప్పుడు ఎవరు బాబాను పట్టించుకోలేదు. అలాగే అందరు మహాత్ముల జీవితంలోనూ అలా గడిచిపోతుంటాయి. అందుకే వాళ్ళు చెప్తారు నేను వెళ్ళిపోయినది కానీ నా గురించి మీకు తెలియదు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఒక కొత్త యుగాన్ని నిర్మించాలి అన్నప్పుడు దానికి కావాల్సినవేంటి, అసలు కొత్త యుగం ఎందుకు నిర్మించాలి, ఒక అనారోగ్యం ఉన్నవాడు ఎవరికైనా మందు వేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, కరెక్ట్ డయాగ్నోసిస్ చేయాలి. అలాగే ఇప్పుడు ఉన్న యుగంలో ఉన్న దోషాలు ఏంటి, వీటి నుంచి బయటపడేయటం ఎలాగా, ఇవన్నీ కూలంకషంగా ఆలోచించి గురువుగారు ఏం చేశారంటే మానవుల మనస్సులో ఆలోచన విధానము నిర్ణయం చేసుకునే బుద్ధి ఇవి మార్చే తప్ప ఈ లోకం బాగుపడదు అని ఆయన డయాగ్నైజ్ చేశారు. కాబట్టి ఏం చేశారంటే గురువుగారే స్వయంగా చెప్తారు ఎన్నో ఉన్నాయి మంత్రాలు చాలా చాలా గొప్పవి, కానీ మానవులందరినీ సద్బుద్ధి వైపు నడిపించేది, సన్మార్గం వైపు నడిపించేది, సద్బుద్ధిదాయకమైనది గాయత్రి కనుక నేను గాయత్రియే ఇస్తున్నాను అందరికీ అదే చేశాను నేను కూడా క్లియర్గా చెప్తా. ఈ రకంగా సద్బుద్ధిదాయకమైన గాయత్రి వల్ల మనం ఎదురుకుండా మనకు మంచి చెడు రెండు కనిపిస్తున్నా, మనం మంచినే ఎన్నుకుంటాం తప్ప చెడుని ఎన్నుకోము. గాయత్రి పరివారి గురించి గురువు గారికి చాలా చాలా ఉన్నతమైన ఆదర్శాలు ఉన్నాయి. ఎక్కడ ఇలాంటిది ప్రపంచంలో ఉండదు అని క్లియర్గా ఆయనే చెప్తారు. ఇంతవరకు ఏ ఆర్గనైజేషన్లో లేరు అలాంటి వాళ్ళు నా గాయత్రి పరివారంలో ఉన్నారు అని. అలాగా మా గురువు గారి మాటలు గుర్తు తెచ్చుకుని గాయత్రి పరివారంలో మనం ఉన్నామంటే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారో ఆ లెవెల్కి మనం అందుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం ప్రయత్నం చేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇంతటి క్లాసులో మనం ఇలాంటి యుగ నిర్మాణ యోజన చేయడానికి ఏమిటి అంటే ప్రతిభావంతుల యొక్క సహకారం కావాలి. ఎవరి దగ్గర ప్రతిభ ఉంటుంది అంటే ఎవరైతే స్వభావంలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో, ఎలాగైతే తమను తాము మార్చుకోవడానికి కృషి చేస్తారో వాళ్ళు సాధన చేస్తున్నట్టు వాళ్ళలో ప్రతిభ అనేది రావటానికి అవకాశం ఉంది. ఆ ప్రతిభనే గురువు గారు ఏం చెప్తారంటే ఓజస్సు, తేజస్సు, వర్చస్సు ఈ మూడు ఎవరిలో ఉంటాయో వాళ్ళే ప్రతిభ కలవాళ్ళు. ఈ ప్రతిభ కలవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క సహకారంతో గురువు గారు యుగ నిర్మాణ యోజన చేస్తాను అని చెప్పారు. అందుకని ఈ ప్రతిభకే మళ్ళీ ఎవరి దగ్గర అయితే ఓజస్సు, తేజస్సు, వర్చస్సు ఉంటుందో వాళ్ళకి కొన్ని లక్షణాలు వస్తాయి. ఊరికే మనం ఇది సంస్కృతంలో పేర్లు తెలుసుకున్నంత మాత్రాన అది మనకు వచ్చాయా లేదా అని డౌట్ వచ్చేస్తుంది. అవి రావాలంటే సాధన చేయాలి. అవి వచ్చాయి అన్నదానికి గుర్తు ఏంటంటే వ్యక్తికి దూరదృష్టి ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. అంటే ఏదో ఇవాళ పని అయిపోతే చాలు, లేకపోతే ఈ ఈ నెల గడిచిపోతే చాలు, ఈ సంవత్సరం గడిచిపోతే చాలు, లేకపోతే ఈ 10 ఏళ్ళు అయిపోతే ఎలాగోలాగా గట్టెక్కేస్తాం, ఇలాంటివి ఉండవు. వీళ్ళకి ఏంటంటే కొంత ఎలాగ దశాబ్దాల పాటు శతాబ్దాల పాటు వాళ్ళు పనిచేయటానికి కావాల్సిన దూరదృష్టి ఏర్పడుతుంది, సాహసం ఉండదు. ఎవరూ చేయలేని పనిని వీళ్ళు నెత్తినేసుకుని చేయగలరు. మామూలు వాళ్ళు అసలు అలాగా చేయటానికి కూడా ఆలోచించరు. అందరూ గురువుగారి మాట విని నవ్వేస్తాడు. యుగ నిర్మాణ యోజన చేస్తావా, కొత్త యుగాన్ని తీసుకొస్తావా అని నవ్వారు. కానీ ఆయనలో ఉన్న ప్రతిభ ఏదైతే ఉందో, తేజస్సు, ఓజస్సు, వర్చస్సు, ఏవైతే ఉన్నాయో అవి ఆయన దగ్గర నుంచి అలాంటి సాహసాన్ని ఆయనలో మేల్కొల్పాయి. అలాగే వివేకము, వివేకం అంటే ఏంటి? వివేకాన్ని ఏం చెప్తానంటే ఇంగ్లీష్లో అయితే డిస్క్రిమినేషన్ అంటాం. డిస్క్రిమినేషన్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఇది మంచి ఇది చెడు అని తెలుస్తుంది. దీన్నే హంస అంటారు. హంస అంటే అది ఏం చేస్తుంది, పాలు నీళ్లు కలిపితే పాలు స్వీకరించి నీళ్లు అందిస్తుంది. అలాగే మనం సమాజంలో తిరుగుతూ ఉన్నంతకాలం అది ఏ కాలం అయినప్పటికీ కూడా సత్యయోగం తప్పే మిగతా అన్ని యోగాల్లో ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం ఇలాంటివన్నీ కలిసే ఉంటాయి. వ్యక్తి ఏం చేయాలంటే దాంట్లోని మంచిని గ్రహించాలి, చెడుని వదిలేయాలి, న్యాయాన్ని గ్రహించాలి, అన్యాయాన్ని వదిలేయాలి. వాళ్ళు ఆ పరిస్థితిలో ఎందుకున్నారు అని సానుభూతిగా ఆలోచించి అర్థం చేసుకుని వాళ్ళని ఆ పరిస్థితుల నుంచి ఉద్ధరించడానికి ప్రయత్నించాలి. ఒకళ్ళని దొంగ అన్నాం అనుకోండి, ఆ దొంగతనం ఎందుకు చేశాడు? అదేదో లేక చేశాడు. వాడికి ఆ లేనిది ఏదో మనం కల్పిస్తే వాడు దొంగతనం చేసేవాడు కాదు కదా అని వీడు ఆలోచిస్తాడు అన్నమాట. అది అలాంటి వివేకం వీళ్ళల్లో వస్తుంది. ఇంకా ఎవరు సాహసించని ప్రయత్నాలు చేస్తారంటే గురువు గారు మొట్టమొదట హిమాలయ యాత్రలోనే ఆ చలి సమయంలో అందరూ పైనుంచి కిందకు వచ్చేస్తుంటే ఈయన ఒక్కరే ఆ చలికి భయపడకుండా గురువుగారు పిలిచారు కదా అని చెప్పి హిమాలయాలకి మొట్టమొదటి యాత్ర చేస్తారు. అది సాహసం కింద లెక్క. ఎందుకంటే ఊపిరి అడగకపోవచ్చు, అది మామూలుగానే వెళ్ళారు తప్ప ఆక్సిజన్ సిలిండర్స్ ఇలాంటివి ఏం పెట్టుకెళ్ళలేదు. ఎదురుకుండా క్రూర మృగాలు వస్తున్నాయి, ఆయన ధైర్యంగా వెళ్ళారు. ఇవన్నీ ఓజస్సు, తేజస్సు, వర్చస్సు ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యము, మిగతా వాళ్ళకి కాదు. అలాగే ఈ ఓజస్సు, తేజస్సు, వర్చస్సు ఉన్నవాళ్ళు సాహసం ఉంటుందంటే గురువుగారి జీవిత చరిత్రలో ఇంకొక సంఘటన ఉంది. అదేంటంటే ఒక ఊళ్ళో గాయత్రి యజ్ఞాలు ఇవి చేయటం, గురువుగారి కార్యక్రమాలు చేయటం అలాంటివి చేస్తున్న వ్యక్తి ఉన్నాడు. అతనిలో ఈ ప్రతిభ వచ్చింది కాబట్టి ఈ ఓజస్సు, తేజస్సు, వర్చస్సు అతనిలో సాహసాన్ని ఇనుముడింపచేసాయి కాబట్టి అతను ఏం చేసాయంటే ఒకరోజు కోర్టులో ఎవరికో ఎగెన్స్ట్గా సాక్ష్యం చెప్పాడు. అసలు ఆ ఊళ్ళో ఎవరు ఎవరైతే ఆ తప్పు చేశాడో వాడి ఎదురుకుండా నిలబడే ధైర్యం కూడా ఉండదు ఎవరికి. అలాంటి వాడికి ఎగెన్స్ట్గా అవును ఈ తప్పు ఇతనే చేశాడని సాక్ష్యం చెప్పాడు. అతనికి శిక్ష పడింది. అప్పుడు ఏం చేశారంటే వాడు అంతటితో ఆగకుండా అసలు వీడు బచ్చగాడు, వీడు నాకు ఎగెన్స్ట్గా సాక్ష్యం చెప్పడం ఏంటి, అసలు వీడి రెక్కి నక్సలైట్లు చేస్తారు రెక్కీ అంటారు, అలాంటి రెక్కీ చేశారు వాడి గురించి. చేస్తే వాడు రోజు గాయత్రి జపం చేయడం, గాయత్రి యజ్ఞాల గురించి చెప్పడం, గురువుగారి సాహిత్యం పొందడం ఇదంతా చేశాడు. చేస్తే అప్పుడు వాడేం చేశాడు కల్ప్రిట్, ఓహో వీడు ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి అసలు ఆ వాటిలో ఏం చెప్తారు చూద్దామని గురువుగారి గురించి తెలుసుకున్నాడు. మామూలు వాడు ఇలాంటి ఆయన చెప్పాడు కాబట్టి ఇలాంటి సాహసం వచ్చింది వీడికి. ప్రజలు అందరూ కూడా ఈ సాహిత్యం చదివి ఈయన వల్ల ప్రేరణ పొంది ఇలాంటి సాహసం తెచ్చుకుంటే నా జీవితం అవుట్. కాబట్టి ఈ దీనికంతటికీ మూల పురుషుడు ఇక్కడ బోన్లో సాక్ష్యం చెప్పిన వాడు కాదు. ఈ బోన్లో సాక్ష్యం చెప్పిన వాడి వెనకాల ఉన్న ఆలోచన అంతా ఇచ్చింది ఎవరు? ఈ రకమైన అంతా అంటే పండిత శ్రీరామ శర్మ ఆచార్య. ఎక్కడ ఉంటారంటే హరిద్వార్ శాంతికుంజ్. వెంటనే వాడు ఏం చేశాడు, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ని ఎంగేజ్ చేసి గురువుగారి మీద హత్యా ప్రయత్నం చేయించాడు. వాడు దగ్గరగా వచ్చి షూట్ చేసిన ఇంచుమించు తలలో దెబ్బలు తగిలాయి, బుల్లెట్ వెళ్ళింది. అలాగే బాడీలో మిగతా చోట్ల కూడా బుల్లెట్స్ తగిలే కానీ గురువుగారికి ఏమవ్వలేదు. నెత్తురు కారుకుంటూ బాధపడ్డారు. చుట్టుపక్కల ఉన్నవాడు పట్టుకోకపోతే వాడిని వదిలేసేయండి ఏం పర్వాలేదు అంటే వాడు అలా మెట్లన్నీ దిగి వెళ్ళిపోయాడు తప్ప. వాళ్ళు తర్వాత పోలీసులు ఇంక్వైరీ జరిగింది, పట్టుకున్నారు, శిక్ష వేశారు, అదంతా జరిగింది. కానీ గురువుగారి జీవితంలో రెండు సంఘటనలు ఒకే చోట ఒకే సంఘటనలో రెండు సత్యాలు ధర్మాలు కనిపిస్తున్నాయి. అదేంటంటే చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు, కొత్తగా మేలు చేసి పొమ్మనటి చాలురా విశ్వదాభిరామ విందుని. ఎదురుకుండా తన చంపడానికి వచ్చిన వాడిని కూడా క్షమించి వదిలేశారు. అదే దాంట్లో తనని ఇలాగ చేస్తారని తెలిసిన ఆయన కార్యక్రమాలు ఎక్కడ ఆపలేదు. తనలో ఉన్న ఆ సాహసాన్ని, ఆ వివేకాన్ని, దూరదృష్టిని అలాగే ఉంచారు. ప్రతిభ, అలాంటి ప్రతిభను తన సాహిత్యం చదివిన ఒక వ్యక్తి ఎగనిస్ట్గా సాక్ష్యం చెప్పిన అతనికి కూడా వచ్చేట్టు చేశారు. అంటే ఒక వ్యక్తి మారితేనే ఒకడు వణికిపోయాడు, అయ్యో నా సామ్రాజ్యం కూలిపోతుందేమో, ఇలాగ మొత్తం అంతా మారిపోతే ఏమవుతుంది. అది ప్రతిభ అంటే ఇలాంటి ప్రతిభావంతులు కావాలి నాకు అని గురువుగారు కోరుకుంటున్నారు. అలాంటి ప్రతిభకే దూరదృష్టి, సాహసము, వివేకము అని పేరు. దీనివల్ల మానవుడు మహామానవుడు అవుతాడు. అలాగే ఎవరైతే ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ గురువుగారు తన వాగ్దానం ఏంటంటే, నా అభయహస్తం ఉన్నది, మిమ్మల్ని అందరినీ వెంటాడి కాపాడుతాను నేను. ఈ కాలంలో ఏది అవసరమో అది మీరు గుర్తించారు. మాతాజీ ఒక మాట అన్నారు, మేమందరం శ్రద్ధాంజలి సమారోహం కెళ్ళడానికి నుంచి మొత్తం 15 లక్షల మంది వెళ్ళారు. శపథ సమారోహం, శపథ సమారోహంలో 15 లక్షల పైన వెళ్ళారు అందరూ. విడిగా ఒక పెద్ద టౌన్షిప్ లాగా తయారు చేసి దాంట్లో పెట్టారు ఏర్పాటు. అక్కడ మాతాజీ చెప్పారు, మీ అందరికీ ఉద్యోగాలు, మిగతా వ్యవహారాలు అన్నీ నేనే ఇప్పించాను అన్నారు. అంతే, ఒకటే మాట, మన ప్రతిభతో ఏదో మనం సంపాదించుకుంటున్నాం అనుకోకలేదు, అంతా నేను ఇస్తున్నాను, నా పని మీరు చేసి పెడతారు కాబట్టి. అది వాళ్ళ వైపు నుంచి మనకున్న ఒక అభయం. ఈ కర్మవీరులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రతిభా సామర్థ్యం ఎవరున్నారో వీళ్ళకందరికీ కూడా పిలుపు ఏంటి, నవయుగం నిర్మాణం చేయమని, విశ్వ కళ్యాణం కోసం ప్రయత్నం చేయమని, దానికోసం మీరందరూ బాగా కృషి చెయ్యండి అని. దీంట్లో ఏమిటంటే ఏదో ఒకరోజు చేస్తే వచ్చేది కాదు, రోజు ప్రాక్టీస్ చేయాలి. ఒక్కసారే మనం పహిల్ మ్యాన్ అయిపోలేము, ఒక్కసారే మనం బాడీ బిల్డర్ అవ్వలేము, ఒక్కసారే మనం వెయిట్ లిఫ్టర్ అవ్వలేము, రోజు ప్రాక్టీస్ చేయాలి. అలాగా ఈ ప్రతిభ అనే దానికోసం మనం రోజు ప్రాక్టీస్ చేయాలి, ఏ రోజు మానకూడదు. గురువుగారే రోజు మానకుండా చేశానని చెప్పుకున్నారు కాబట్టి ఆయన ఫాలో అవుతున్నాం కాబట్టి మనం కూడా అది ఖచ్చితంగా పాటించాలి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన గుణకర్మ స్వభావాల్లో ఉన్న దోషాలు కరిగివేయబడతాయి. అవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఏ రకంగా అయితే ఒక దీపం పెడితే చుట్టూ చిమ్నీ ఉంటే దానికి మసిపారుతుంది. అద్దం పెట్టామనుకోండి, అద్దం మీద దుమ్ము ధూళి పెడితే అది క్లీన్ చేయకపోతే మొహం బాగా కనబడదు. అలాగా మన గుణాల్లో, మన కర్మ, మనం చేసే పనులు, మన స్వభావంలో దోషాలు నిత్యం క్షాళం చేసుకుంటున్నాం. అలాగే ఆదర్శాలను పాటించడం, దానికోసం జీవించడం అనేది ముఖ్యంగా ఉండాలి. సత్యహరిశ్చంద్రుడు ఎంత దుర్భరమైన వ్యతిరేకమైన పరిస్థితులున్నా సత్యానికే నిలబడ్డాడు. కాబట్టి ఇవాటికి కూడా సత్యహరిశ్చంద్రుడు అని అంటాం. హరిశ్చంద్రుడు ఆయన అసలు పేరు, ముందర సత్యం పెట్టాడు. రాముడు అసలు, కానీ ఆయన విగ్రహవాన్ ధర్మ, ధర్మం అంటే రాముడు అంతే. ఆ రకంగా గాంధీ గారు ఎప్పుడో హరిశ్చంద్రుడు జరిగిపోయింది అయి ఉంటే పోని ఊరికే కథ అయినా అది విని గాంధీ గారు అంత గొప్పవారయ్యారు. సత్యహరిశ్చంద్రుడు నాటకం చూసి గాంధీ గారి జీవితంలో మార్పు వచ్చింది. అది మనందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. అలాగే ఆదర్శాలను పాటించడం అనేది జీవితంలో ఒక భాగమై ఉండాలి. అంతే తప్ప ఫ్యాషన్ కాకూడదు. సరదాగా అందరూ చేస్తారు, మేము చేస్తాం అనకూడదు. పీకే మాస్టర్ చెప్తారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, పతంజలి రామసూత్రాలు వినడానికి అంటే సినిమా హాల్లో టికెట్లు అయిపోయాడు, అందుకని ఆ ఎలాగ బయటకు వచ్చిందో కాసేపు మాస్టర్ కాదు వింటే బాగుంటుంది సరదాగా వచ్చేటప్పుడు. అలాంటి కుదరదు. అలాగే ప్యాకాట్లో ఓడిపోయి ఇక్కడికి వచ్చి కూర్చుని వింటారు కొందరు, ఆయన చెప్తారు లేదు సార్ జోక్స్. అలాగే ఏదో టైం పాస్ అనేది కుదరదు. టైం పాస్ చేయడానికి రావద్దు, టైం కిల్ చేయడానికి రావద్దు, టైంని ఉపయోగించుకోవడానికి, సద్వినియోగం చేసుకోవడానికి రండి అని చెప్తారు. అందుకని ఈ ప్రతిభ మనస్సులో ఏం చేస్తుందంటే శౌర్యము, పరాక్రమం, సాహసము, విశ్వాసాలు. మనం ఎలా విశ్వసించాలి, ఇదంతా నిజంగా జరుగుతుందా, ఏమో ఎవడు చూశాడు అనే డౌట్ ఎప్పుడన్నా వస్తుందా, వస్తే మనలో ప్రతిభ లేదని అర్థం. ఎందుకంటే గురువుగారు ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ముందే జరిగిపోయి మేము ఎలా నమ్ముతాం అంటే చాలా అరవిందులు చెప్తారు ఒకటి. ఎలాగంటే కొన్ని లక్షల కాంతి సంవత్సరాల క్రితం ఉన్న ఒక నక్షత్రం నుంచి వెలుగు వస్తే అది మనకి ఇప్పుడు పడుతుంది. అంటే ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఇప్పుడు చూస్తే అక్కడ ఆ నక్షత్రం ఉండకపోవచ్చు, కానీ ఆ నక్షత్ర కాంతి భూమి మీద చేరటానికి ఇదిగో 8,000 సంవత్సరాలు లేదా 800 సంవత్సరాలు లేదా 100,000 సంవత్సరాలు పడుతుంది అని ఆ లైట్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ అప్పుడు ఉన్నదన్నమాట ఆ స్టార్, లేదా అప్పుడున్నాడు ఆ సూర్యుడు, ఇప్పుడు లేడు, కానీ ఆ వెలుగు ఇప్పుడు మన మీద పడుతుంది. అలాగా భౌతికంగా మనం చూసే లోపల ఈ లోపలే పనులన్నీ అయిపోతూ ఉంటాయి. ఇది మనం రోజు కూడా చూస్తుంటాం, అన్నం వండుకోవాలని మనసులో వస్తుంది ముందర, లేకపోతే స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే క్లాస్ కండక్ట్ చేయాలి, క్లాస్ చెప్పాలి, క్లాస్ వినాలి, ఇవన్నీ ముందర ఆలోచనగా వస్తుంది. కానీ ఆలోచనకి మనం చేసేదానికి మధ్యలో టైం గ్యాప్ ఒకటి ఉంది చూసారా, ఆ టైం గ్యాప్ ఎప్పుడూ ఉంటుంది. ఆ టైం గ్యాప్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆలోచనకిను ఆచరణకి మధ్యలో కొంత డిస్టెన్స్ ఉన్నది, కాలం ఉన్నది. అలాగా మనం భౌతికంగా చూడగలుపుకున్న నవయుగ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మానసిక స్థలంలో చేసేసారు గురువు గారు. ఇంకా భౌతిక తలంలో దించాలి అంటే మనం చేయాలి. మరి మానసిక తలంలో చేయటువంటి ఏంటి, ఏది ఎక్కడ ఎలా జరగాలి, ఏది ఎక్కడ ఎలా జరగాలో ఒకటి, ఎక్కడ ఎవరిని ఉపయోగించుకోవాలో రెండు, ఎవరెవరు ఉపయోగపడతారో మూడు, ఎలాగెలాగ వాళ్ళని ఉపయోగించుకోవాలో నాలుగు, ఏ డిపార్ట్మెంట్లో వీళ్ళని వాడాలి. కొందరేమో బాగా ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఆర్గనైజేషన్లోకి తోస్తారు, కొందరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి గురించి, యజ్ఞం విధానం వీటి గురించి, అలాగే గురువుగారి సాహిత్యం వాళ్ళు దానికే వాడాలి. కొందరు యజ్ఞ సామాగ్రి అన్ని చోట్ల నుంచి కలెక్ట్ చేయడం, యజ్ఞగుండాలు పెట్టడం, ఇంటింటికి వెళ్ళి ప్రతి వాళ్ళని పిల్లవటం, దీని గురించి బాగా ప్రచారం చేయగలగటం, ఇలాంటి యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి, వీటికి సంబంధించినవి వాళ్ళు చేయాలి. ఇంకా కొందరు ఏం చేస్తారంటే గట్టిగా గురువుగారు ఇచ్చినట్టు శ్రద్ధతో విశ్వాసంతో సాధన చేయగలరు, అలాంటి వాళ్ళని సాధనకి పక్కకు పెడతారు. రోజు ఒక చోట గాయత్రి యజ్ఞం చేయాలంటే 100,000 గాయత్రి అయితే ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రమయ్యి శక్తివంతమయ్యి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి రోజు మనం ఇదిగో యాదగిరి గుట్టలో యజ్ఞం పెట్టాము అంటే అక్కడ నియమితంగా కొంత సమయం పాటు ఇంత గాయత్రి జరగాలి, అంతే తప్ప ఊరికే ఎలా అరేంజ్ చేసేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితమైన మార్పులు వస్తాయి. ఇలాంటి ప్లాన్ అంతా మానసిక తలంలో గురువు గారు చేసి ఉంచారు. అమెరికాలో చేయాలా, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఆయన చేసే ఉంచుతారు. దానికి తగ్గ మనిషి దొరకంగానే తీసుకెళ్ళాడు వాడాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ఈ ప్రతిభని, ఈ తేజస్సు, వర్చస్సు, 5 వర్చస్సు అంటే కారణ శరీరం, తర్వాత తేజస్సు సూక్ష్మ శరీరం, తర్వాత ఓజస్సు స్థూల శరీరం, గాయత్రిలో ఈ మూడు ఉన్నాయని మనకు సంధ్యావందనంలో, సంధ్యావందనం చేసే మంత్రాల్లో ఉంటుంది. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయుసద్వమసి సర్వాయు అభిహూరో, ఇలాంటి గాయత్రి మాట నాలో అవతరించు అని అడుగుతాం అనమాట. అది గురువుగారు ఏం చేశారంటే సంస్కృతం అంతా వచ్చినా రాకపోయినా హిందీ వచ్చిన వాడికి సులభంగా ఓజస్సు, తర్వాత తేజస్సు, తర్వాత వర్చస్సు, దీన్నే ప్రాణాగ్ని అన్నారు. గాయత్రి మంత్ర సాధన ఏదైతే ఉందో, గాయత్రి సాధన ఏదైతే ఉందో అది వస్తుత అంటే మూలత బేసికల్లీ ఇంగ్లీష్లో అంటే బేసికల్లీ ఏంటంటే అది ప్రాణాగ్ని విద్య, ప్రాణవిద్య. ఈ ఎవరైతే ప్రాణవిద్యని అగ్ని అని పక్కన పెట్టారు, చాలా ఇంపార్టెంట్ వర్డ్. అగ్ని అంటేనే వేడి చేస్తుంది కదా, వేడి వెలుగుతురు రెండు వస్తాయి. అది ఒక గుణం అయితే అగ్నిలో ఏదన్నా మనం ఒకటి పడేస్తే ఆ వస్తువుని దాని మూల స్థితికి తీసుకువెళ్ళిపోతుంది అన్నమాట. అంటే నెయ్యిని వేసాం మనం సపోజ్, నెయ్యికి మూలం ఏంటి? అలాగే ఆవు నెయ్యితో పాటు రావి సమిధలు వేసాం, రావి సమిధుల్ని రావి సమిధుల మూలానికి మార్చేస్తుంది. రావి సమిధుల మూలం ఏంటి అంటే అన్నిటికీ మూలం భగవంతుడు. అంటే మనం ఏం వేసినా అది భగవంతుడిగా మార్చేస్తుంది. యజ్ఞంలో వేసినవన్నీ చివరికి బూడిద మిగులుతుందంటే బూడిదతో పాటు ఎవరు ఉంటారు. అందుకనే యజ్ఞ భస్మానికి చాలా పవిత్రత, చాలా శక్తి ఉంటాయి. ఎందుకంటే అది భగవన్ దాంట్లో ఉన్న ఎస్సెన్స్ అంతా కూడా భగవంతుడు వైపు గడిపోతుంది. పదార్థం బడుగు కాలిపడి బూడిద అవుతుంది, అప్పుడు దానికి భగవంతుడు టచ్ వస్తుంది అన్నమాట. ఈ రకంగా మనం కూడా అగ్నిని ధారణ చేస్తే మనలో ఉన్న దోషాలన్నీ భస్మం అవుతాయి. కర్మలు ఎలా పోతాయండి అని చాలామంది ప్రశ్న వేస్తారు. నిన్నటి క్లాసులో ఒక మేడం అడిగారు, పూర్వజన్మలు మనకు తెలిస్తే కనుక దాంట్లో ఈ కర్మల్లో పోయేటట్టు చేస్తే కనుక అందరికీ చాలా మంచి జరుగుతుంది కదా. ఆ మంచి జరగడానికి ఆ కర్మలు పోవటానికి ప్రాణాగ్ని విద్య ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే గీతలో శ్రీకృష్ణుల వారు చెప్తారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ, కర్మలు ఎప్పుడు పోతాయంటే జ్ఞానం అనే అగ్ని వల్ల పోతాయి. జ్ఞానము అనే అగ్ని గురించి మనం ఏం తెలుసుకుంటామంటే అదే గాయత్రి. అంటే గాయత్రి రెండు పనులు చేస్తుంది. ఒకటి మనకు సద్బుద్ధిని ప్రసాదిస్తుంది, అంటే ఈ పనులు చేయొచ్చు ఈ పనులు చేయకూడదు అనే నిర్ణయం తీసుకోవడంలో మంచినే నిర్ణయించుకునేటట్టు చేస్తుంది. రెండోది ఏంటంటే మనల్ని సత్కర్మల వైపు నడిపిస్తుంది. చెడ్డ కర్మలు చేయలేము, చెడ్డ కర్మలు చేస్తామా లేకపోతే మంచి కర్మలు చేస్తామా, అలాగే చెడ్డ నిర్ణయం తీసుకుంటా మంచి నిర్ణయం తీసుకున్నా ఎలా తెలుస్తుంది మనకు? ఇంతకీ మనం గాయత్రి చేస్తున్నాం ఇది మన బుద్ధి సన్మార్గం వైపు వెళ్తుందా దుర్మార్గం వైపు వెళ్తుందా? చాలా సులభం తెలుసుకోవడం. మనం ఒక పని చేయవలసి ముందు దాన్ని తలుచుకొని కాసేపు కామంగా కూర్చుంటే అది నిజంగా మంచిదే అయితే కనుక మనకు ఈ హృదయంలో అనాహతం ఏదైతే ఉందో చెస్ట్లో శాంతంగా హాయిగా ఉంటుంది. అలా కాకుండా మనం చేయదలుచుకున్న పని చెడ్డదైనా, మనం చేస్తున్న ఆలోచన చెడ్డదైనా, మనం చేయబోతున్న పని చెడ్డదైనా, పొట్టలో అంటే సోలార్ ప్లెక్సస్ మణిపూరక చక్రం దగ్గర కాస్త గడబిడ అయ్యి కడుపు నొప్పి రావడం కానీ భయం వేయటం కానీ జరుగుతుంది. ప్రతి పనిలోనూ ప్రతి ఆలోచనలోనూ దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు సపోజ్ ఒక ఉద్యోగం మారాలి, అది ఉద్యోగం మంచిదా మారటానికి కుదురుతుందా కుదరదా, మారితే ఏమవుతుంది, నేను భయం పట్టుకుంది అనుకున్నాను సపోజ్, డైలమా ఉంది, అప్పుడు ఏం చేయాలి, నేను ఇలా ఉద్యోగం మారదలుచుకున్నాను ఇది కరెక్టా కాదా నాకు తెలియాలి అని చెప్పి ఓ మూడు సార్లు గాయత్రి అనుకుని అలా కూర్చుంటే ఇఫ్ దట్ ఈజ్ కరెక్ట్ అప్పుడు మనకు ఈ చెస్ట్ అంతా కూడా అంటే అనాహతం దగ్గర శాంతంగా హాయిగా ఉంటుంది. అలా కాదు తప్పు ఆ మంచిది కాదు ఆలోచన అని మనకు ఆన్సర్ వస్తే మణిపూరక చక్రం దగ్గర గడబిడకి కాస్త కడుపు నొప్పు లేకపోతే భయం ఒక రకమైన అన్ఈజీనెస్ ఇవి తెలుస్తాయి. ఈ రకంగా మనం ప్రతిదాన్ని కూడా గీటురాయి అంటాం. బంగారం మంచిదే కాదా అంటే పూర్వకాలం ఏం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తారు, నల్ల రాయి ఉంటుంది దాని మీద ఇలా ఇలా గీస్తాడు, అది మెరుపు బట్టి చెప్తాడు 22 క్యారెట్లు 18 క్యారెట్లు 24 క్యారెట్లు. అలాగా మనం చేసే కర్మలు మంచివా, మన ఆలోచన మంచివా, మన బుద్ధి సన్మార్గం ఏంటంటే అని నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకా ఈ రకమైన ప్రాణాగ్నిని ఎవరైతే సాధిస్తారో వాళ్ళందరి దగ్గర రిద్ధిసిద్ధులు పరిగెట్టుకుంటూ వస్తాయి. ఈ రిద్ధిసిద్ధులు వస్తాయండి, గురువుగారి జీవితంలో ఎన్ని మ్యాజిక్లు చేశారు, ఎన్నో చమత్కారాలు చేశారు, అలాగే రామకృష్ణ మాస్టర్ కూడా చాలా చేశారు. అలాంటివన్నీ ప్రాణాగ్ని విద్యని ఉపాసన చేసి మీరందరూ కూడా ఆ స్థితికి చేరగలరు. మరి ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్, మనకు ప్రబలమైన ఇచ్ఛాశక్తి ఉండాలి. ఈ ప్రతిభ అనేది నేను సాధిస్తాను, ఎస్ గురువుగారు కోరుకున్నంతటి వాడిని నేను అవుతాను అంటే దానికి ప్రబలమైన ఇచ్ఛాశక్తి అంటే విల్ పవర్. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గాయత్రి ఎంత చేస్తానంటే అంత చేయాలి తప్ప మధ్యలో మానేయకూడదు. అలాంటి దానికి ఏం చెప్పారంటే కిందటి సార్ చెప్తున్నాను యమ నియమాలు మళ్ళీ గుర్తు చేస్తాయి. యమము నియమం, యమం అంటే ఏంటి? మన మీద మనకు డిసిప్లిన్, అహింస, సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యం, అపగ్రహం, అపరిగ్రహం. అహింస అందరికీ తెలిసి హింసించుకోవడం, తర్వాత సత్యం, యాటిట్యూడ్ సత్యంగా ఉండడం, తర్వాత అస్తేయము దొంగతనం చేయడం, తర్వాత బ్రహ్మచర్యం, బ్రహ్మంలో మనస్సు నిరంతరము నా మనస్సంతా బ్రహ్మంతో నిండి ఉన్నది అనుకోవడం, తర్వాత అపరిగ్రహం మనం ఎంత పని చేసామో అంతకంటే తక్కువ తీసుకోవడం, అలాగే మన సర్వీసెస్ బయటకి అంటే సమాజానికి ఎక్కువ ఉండాలి వాళ్ళ దగ్గర తీసుకుని తక్కువ ఉండాలి, తర్వాత నియమం శుచిగా ఉండటం, మనస్సు శుచిగా ఉండాలి, శరీరం శుచిగా ఉండాలి, చేతలు శుచిగా ఉండాలి, తర్వాత సంతోషం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, తర్వాత తపస్సు, తపస్సు గురించి శివ సమయ సంయమనం, ఇంద్రియ సంయమనం, విచార సంయమనం, అర్ధ సంయమనం, తర్వాత స్వాధ్యాయం మనం మనం చదువుకోవడం మంచి పుస్తకాలు, తర్వాత భగవంతుని శరణాగతి ఈశ్వర ప్రణాగతి ఇవి చేయాలి. ఇవి చేయటం వల్ల మనలో కొన్ని మార్పులు వస్తాయి. అసలు ఇవన్నీ ఎందుకు, ఏమిటి కథ అంటే, మళ్ళీ గురువు గారు ఇచ్చిన సంకల్పం దగ్గరికి వెళ్తాం. అదేంటంటే దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం. వరసరావుడు ఎలాగైతే తన గంటగొట్టను ఉపయోగించి దుష్ట రాజులందరినీ ఖండించాడో అలాగా కుసంస్కారాలని పెకలించి వేయటానికి నేను పరశురామ పరంపరలో ఇవి చేస్తున్నానని ఇచ్చారు గురువు గారు. ఆ కుసంస్కారాలు లేకపోతే దుష్ప్రవృత్తులు ఎక్కడుంటాయి మనిషిలో, ఏ మూల దక్కుంటాయి అంటే కొన్ని కొన్ని అంశాలు మనకు తెలియాలి. అవి ఏంటంటే మొట్టమొదటిగా వ్యక్తిలో అంటే సాధారణ వ్యక్తిలో మారని అంశాలు ఒక 5 ఉన్నాయి. అవేంటంటే వాడి స్వభావం మారదు. దీనికే పెద్దగా ఏం చెప్తారంటే పుట్టుకతో పుట్టిన బుద్ధులు పోయినప్పుడే పోతాయి, అంతే మధ్యలో మారవు, అది స్వభావం మారదని. అలాగే అభిరుచి, ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అంటారు కొందరు, అది మారదు. అలాగే ఇచ్ఛ, ఇచ్ఛ అంటే పర్టికులర్ దాని మీద తీవ్రమైన కోరిక అన్నమాట, ఊరికే కోరుకోవడం వేరు తీవ్రంగా కోరుకోవడం వేరు. అలాగే భావనలు రకరకాలుగా ఊహిస్తారు, వాటిని కూడా మార్చలేము. అలాగే ఇంకొకటి వాళ్ళు త్రివిధమైన ప్రకృతి, త్రిగుణాత్మక ప్రకృతి ఒకటి ఉంది మనిషిలో, అష్టవిధ ప్రకృతి ఉంది. అష్టవిధ ప్రకృతి ఏంటంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 ప్రకృతిలోకి వస్తాయి. వీటిల్లో కూడా పెద్దగా మార్పు ఉండదు. ఎందుకు మార్పు ఉండదు అంటే మనం పరిణామక్రమంలో ఖనిజంగా, తర్వాత వృక్షంగా, తర్వాత జంతువుగా, తర్వాత మనిషిగా వస్తాం. ఈ మధ్యలో 84 లక్షల జన్మలు జరిగిపోతాయి. 84 లక్షల జన్మలో మనకు ఖనిజ లక్షణాలు ఉంటాయి, వృక్ష లక్షణాలు ఉంటాయి, జంతు లక్షణాలు ఉంటాయి, మెయిన్గా జంతు లక్షణాలు ఉంటాయి. అందుకని ఇవన్నీ మనలో గూడు కట్టుకుని ఉంటాయి అన్నమాట జంతు లక్షణాలు. అందుకని జన్మ జన్మాంతర సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, నీచ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ దృఢంగా మనలో మనస్సులో కూరుకుని ఉంటాయి. అది జడ మనస్సు అంటుందని. ఆ జడ మనస్సునే వాటామై అనే పుస్తకంలో నేనెవరు దాంట్లో గురువు గారు ఏమి ఇచ్చారంటే ప్రవృత్త మనస్సు. ఆ ప్రవృత్త మనస్సులో ఎప్పుడైతే మనం ఉంటామో ఆ ప్రవృత్త మనస్సు ఏం చేస్తుందంటే జన్మ జన్మల సంస్కారాలు చెడ్డవి మంచివి మన అలవాట్లు అన్నీ తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకుని ఉంటుంది అనమాట. అలాగే ఒక ఖజానా అలాగా అది తగల్చడానికి లేదు. ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి బలం చాలా అధికం. సంస్కారాలు ఎలా వస్తాయంటే రోజు అభ్యాసం చేయడం వల్ల వస్తాయి. రోజు ఒకే పనిని మళ్ళీ 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 చేయటం వల్ల దీన్ని సులభంగా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఊరికే అన్నం తింటా చాలామంది ఒక్క పలుకు వేసుకుంటారు, లేదా ఒక లవంగం వేసుకుంటారు, లేదా ఒక ఏలకు వేసుకుంటారు, లేదా కొందరు సోంపు తింటారు, కొందరు కిళ్ళి వేసుకుంటారు, లేదా కొందరు కందిపప్పు ఇలాంటివి తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఆ రోజు తినడం అలవాటే అలవాటే చివరికి అది తినకపోతే వాళ్ళకి అన్నం తిన్నట్టుగా ఉండదు. అందుకని ఖచ్చితంగా వెతుక్కునల్లా కొనుక్కునన్నా తెచ్చుకుని వేసుకుంటారు. మొదట్లో అది అంత అలవాటు కాదు, అంత ప్రభావం చూపిస్తుంది. కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంకా అది లేకపోతే కష్టం అనే స్థితికి వచ్చేస్తుంది. అలాగే చెడ్డవైనా సరే మంచివైన అలవాట్లు మన మీద సంస్కారాల రూపంలో మన మనస్సులో దక్కుని ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని పెకిలించి వేయాలంటే సాధన వల్ల తప్ప ఇంకో రకం కావదు. అందుకని అభ్యాసం ఎప్పుడు కూడా మంచి అభ్యాసం చేయాలి. దానివల్ల సంస్కారాలు ఏర్పడతాయి. సంస్కారం ఒక జన్మతో పోదు, అది జన్మ జన్మలు కంటిన్యూ అవుతుంటుంది. ఈ జన్మలో మనం రోజు గాయత్రి చేయటం మానకుండా చేస్తే ఖచ్చితంగా అది మన సంస్కారం అయ్యి నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు మనం గాయత్రిలో ఎంతో అభిరుచి ఏర్పడుతుంది, మనకు ఎంతో ఇచ్చి ఉంటుంది, దానికి సంబంధించిన భావనలు ఉంటాయి. ఈ ప్రకృతి మనలో ఉన్న అష్టవేద ప్రకృతి కూడా గాయత్రితోటి పూర్తిగా ఉంటుంది. అలాగే మన స్వభావం గురువుగారు కోరుకున్నట్టుగా ఉంటుంది. ఆ రకంగా మనం నెక్స్ట్ జన్మకి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జన్మలో నేను ఎలా ఉండాలి అంటే ఎస్ ఈ జన్మకి ఇలా ఉన్నాను, నెక్స్ట్ జన్మలో పూర్తిగా గురువుగారు ఎలా కోరుకుంటున్నారో అలా అవటానికి నేను ఇప్పటి నుంచి ప్రయత్నం చేసుకుంటాను. ఒకవేళ ఈ జన్మలో చేయలేకపోయినా ఇంకో శరీరం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వడానికి దానికి తగ్గ శరీర అణువుల్ని మనం ఆకర్షించుకోవటానికి పూర్తి అవకాశం ఉంటుంది. అది మన చేతిలో ఉన్నది. మనిషి తన భాగ్యాన్ని దాన్ని నిర్మించుకుంటాడంటే అభ్యాసం అనేది దానికి ఫస్ట్ స్టెప్ అనమాట. అందుకని రోజు ఒకే టైంకి లేవటం, చక్కగా సూర్యోదయం అవ్వకుండా స్నానం చేయటం, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కిరణాలు పడుతున్నప్పుడు కూర్చుని ఎదురకుండా గాయత్రి మంత్రం చేయటం కుదరని వాళ్ళకి సరే సరే, కుదిరిన వాళ్ళు తప్పకుండా చేయలేము. అవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఎవరైతే అట్లీస్ట్ రోజుకి 3000 గాయత్రి చేస్తారో వాళ్ళకి దేవతలందరూ సహకరిస్తారు అని చెప్పి భాగవతం 12వ స్కంధంలో భగవానుడు చెప్పినట్టుగా గురువుగారు రాశారు. ఎవరైతే రోజు 3000 గాయత్రి జపం చేస్తారో వాళ్ళకి దేవతలందరూ సహకరిస్తారు. మన ఇలాంటి యుగ నిర్మాణ యోజన కార్యక్రమాల్లో దేవతల సహాయం చాలా అవసరం. అందుకని దుష్ప్రవృత్తి నిర్మూలన చెయ్యాలంటే అవి గూడు కట్టుకున్నది ఎక్కడా అనేది తెలుసుకోవాలి. మనం దాంట్లో భాగంగా మనస్సు గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో ప్రబుద్ధ మనస్సు మొట్టమొదటి, ప్రవృత్త మనస్సు, తర్వాత ప్రబుద్ధ మనస్సు, తర్వాత ఆధ్యాత్మ మనస్సు. ఆధ్యాత్మ మనస్సు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇవి వింటున్నాం అని గురువుగారు చెప్పారు. ఎంత విన్నా కూడా ఇంకా మనలో ప్రవృత్త మనస్సు ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, ఈ సవితా కిరణాలు దానంతా ప్రక్షాళనం చేసేది, దానంతా ప్యూరిఫై చేసి దాంట్లో సవితా తేజస్సుని ఆ ప్రాణ అగ్నిని నింపాలి. అందుకని గాయత్రి చేసుకుంటున్నప్పుడు ఇది కూడా ఒక గుర్తు పెట్టుకోవచ్చు, నా ప్రవృత్త మనసులో సవితా తేజస్సు యొక్క ఆ ప్రాణాగ్ని ధారణ చేసుకుంటున్నాను, నా ప్రబుద్ధ మనస్సులో సవితా తేజస్సు యొక్క ప్రాణాగ్ని ధారణ చేసుకుంటున్నాను, నా ఆధ్యాత్మ మనస్సులో సవితా తేజస్సు యొక్క ప్రాణాగ్ని ధారణ చేసుకుంటున్నాను అని మనసులో గురువుగారు ఇచ్చిన ఆ 3 భాగాలు కూడా మొత్తం సవితా తేజస్సు యొక్క ప్రాణాగ్నితో నిండి ఉన్నాయి అని భావన చేస్తే ఎవరికి వాళ్ళకి చాలా చాలా తేడా కనిపిస్తుంది. అందుకని ఈ గాయత్రి చేయటం వల్ల మనస్సులో తేడా కనిపిస్తుంది. ఆ మనస్సును మళ్ళీ 2 మనస్సులుగా విడగొట్టారు, ఒకటి స్థూల మనస్సు, 2 సూక్ష్మ మనస్సు. స్థూల మనస్సులో మనకు మనస్సు బుద్ధి అని 2 వస్తాయి. ఈ మనస్సు ఏం చేస్తుంది, ఆలోచన చేస్తుంది, అలా చేయాలి, ఇలా చేయాలి, 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 ఓ 100 ఆలోచిస్తుంది. ఇన్ని ఆలోచించినా మనం ఇది చేస్తాం అని నిర్ణయానికి వచ్చేటప్పటికి దాన్నే బుద్ధి అంటాం. అక్కడ 2 ఉండవు, మనస్సు ఒకటి బుద్ధి ఒకటి ఉండవు. అదే శక్తి ఫ్యాన్ తిప్పిస్తుంది, అదే శక్తి లైట్ వెలిగిస్తుంది, అదే శక్తి ఫ్రిడ్జ్లో చల్లగా ఉండేటట్టు చేస్తుంది, అదే ఇంకో చోట వెచ్చగా ఉండేటట్టు చేస్తుంది. ఇన్ని ఎలక్ట్రిసిటీలు ఉండవు, ఒకటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అది చేస్తున్న పని బట్టి ఇది చేసింది అది చేసింది అంటాం. అలాగా మనలో ఒక శక్తి ఉంది, అది ఆలోచిస్తున్నప్పుడు దాన్ని మనస్సు అన్నాం, అదే కనుక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాన్ని బుద్ధి అంటాం. ఈ రెండింటిని పనులు చేస్తున్నప్పుడు దాన్ని స్థూలము, స్థూల మనస్సు అంటాం. అదే కనుక సూక్ష్మం అన్నప్పుడు చిత్తము, అహంకారం. ఈ చిత్తంలో ఇందాక చెప్పుకున్నాం చూసారా, రోజు చేసే పనులు సంస్కారం, రోజు బలివైశ్వదేవం చేయటం అనేది మనం మానకుండా చేస్తే అది మన సంస్కారంలో ఒక భాగం అయిపోతుంది. రోజు కాసేపు చెట్లకు నీళ్ళు పోయటం, పక్షులకు కానీ జంతువులకు కానీ ఆహారం ఇవ్వటం, ఇవన్నీ రోజు చేస్తూ ఉంటే మన సంస్కారంలో ఒక భాగం అవుతుంది. దాన్ని చిత్తము అంటాం. దీంట్లో బ్రావిడ్స్కి ఒక చోట చెప్తారు ఏమంటే, మొలకెత్తిన గింజలు దానం చేయటం మన జీవితంలో చాలా చాలా మార్పులు తీసుకొస్తుంది. మీకు ఈ పాటి గుర్తొచ్చి ఉండాలి. ఎవరైతే శ్రావణమాసం నోములు ఇలాంటి నోములు నోచుకున్నప్పుడు ఎస్పెషల్లీ శనగలే మొలకెత్తి వచ్చేటట్టుగా చేసి అవి తాంబూలం పెట్టి ఇస్తారు. ఇన్ని శనగలు ఇవ్వాలని లెక్క ఉంటుంది ఒక్కొక్కరికి. ఆడవాళ్ళందరూ పేరెంట్ అని పేరుతోటి అందరూ చోట కలిసి ఈ శనగలు, తత్తిపళ్ళు, తాంబూలు అన్నీ వాయనం ఇస్తారు. ఈ ఇవ్వటంలో ఉన్న విశేషం ఏంటంటే, ఎక్కడి నుంచో రష్యా నుంచి వచ్చిన బ్లావెట్స్కి చెప్తుంది ఏమిటంటే, ఎవరైతే ఇలాగ మొలకెత్తిన విత్తనాలు ఇస్తారో వాళ్ళకి సంస్కారాలు చాలా మంచి వస్తాయి. అదంతా కూడా డీపర్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది వాటికి. కాదు రోజు రోజు చేయమని కాదు, రోజు ఇలా మంచి పని చేస్తూ ఉంటే మన సంస్కారాల్లో మార్పు వస్తుంది. సంస్కారమే అలవాటే సంస్కారంగా మారుతుంది కావచ్చు. కాబట్టి మంచి అలవాట్లు చేసుకోవాలి. ఇది అయిన తర్వాత అహంకారం. అహంకారం అంటే తన గురించి భావన. చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా అర్థంలో చూసుకుంటాను, ఇలా ఒకసారి ఇలా తలపై చూసుకుంటాను, అవహ నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటాను, అదొక భావన. లేకపోతే నేను అందరూ బాగా ఉంటారు, నా మొహం నల్లగా ఉంటుంది, నేను అందంగా లేను అనుకుంటాం, అదొక భావన. నా చుట్టూ ఎంత నీట్గా ఉంది, కర్లింగ్ హెయిర్, ఎక్కడలా మెరిచిపోతుంది నల్లగా అని కొందరు అనుకుంటారు. కొందరు ఏంటో ఊడిపోతుంది చుట్టూ, చీచి అసహ్యంగా ఉంది, ఎన్ని షాంపూలు వాడిన ఇలాగే. షాంపూల గురించి ఒక అతను ఏం చేశాడంటే రోజుకి ఒక రకమైన షాంపూతో తల రొట్టుకున్నాడు, దెబ్బకి జుట్టు రంగు మారిపోయింది. ఇప్పుడు అసలు ఒరిజినల్ రంగు లేదు, రంగు వేసుకుంటే ఉండే రంగులు ఏం లేదు, అంత అసహ్యంగా ఉండాలి, అంత అసహ్యంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నావు అంటే అహంకారం, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, నాకు డబ్బు ఉన్నది, లేకపోతే నాకు చదువు ఉంది, లేకపోతే నాకు అందం ఉంది, నేను గొప్ప కులంలో పుట్టాం, లేకపోతే మంచి చెత్త కులంలో పుట్టాం, ఎందుకు పనికిరాం, ఇవన్నీ కూడా తప్పే, అది తప్పే ఇది తప్పే. కానీ ఈ సాధన వల్ల ఏమవుతుందంటే ఆ అహంకారంలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే అహంకారంలో మార్పు వస్తుందో అప్పుడు వాడి గురించి వాడికి తెలుస్తుంది. ఇప్పటివరకు అహంకారం గురించి మనం ఎలా అనుకుంటాం, సపోజ్ నేను ఇంజనీర్ని, ఐఎమ్ ఎన్ ఇంజనీర్ అంటాను, లేకపోతే పోలీస్ అఫీషియల్, నేను ఐఎమ్ పోలీస్ ఆఫీసర్ అంటాను, లేదా ఐపీఎస్ అంటాను, లేదా ఐఏఎస్, లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా అనొచ్చు. ఇవన్నీ అహంకారమే. మన కాన్షియస్నెస్ అంటే మన చేతనత్వం మన అహంకారానికి తగ్గట్టుగా ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు కాబట్టి దాని సంగతులు దాని సందర్భమైనవి చదువుకున్నాడు, ఆ పరీక్షలు ప్యాస్ చేయడు, అలాంటి చేతనత్వాన్ని తెచ్చుకున్నాడు. ఒకటి లెక్చరర్ అవ్వాలి సపోజ్, ఇంగ్లీష్ లెక్చరర్ కాబట్టి ఇంగ్లీషువే చదువుతాడు, అంతేగాని తెలుగు చదివి ఇంగ్లీష్ లెక్చరర్ అవడం కదా అవడు. ఆ రకంగా అహంకారం అంటే వాడి యొక్క తన గురించి భావన ఏదైతే ఉందో దానికి తగ్గట్టు నాలెడ్జ్ సంపాదిస్తాడు, దాని తగ్గ చదువుకుంటాడు, దాని తగ్గ పనులు చేస్తాడు, ఆ చేతనత్వంలో జీవిస్తాడు. కానీ గురువుగారు ఏమంటారంటే ఒక సింహం గొర్రెల మందలో కలిసిపోయింది, ఆ సింహం గొర్రెల మందలోంచి బయటికి రావాలంటే వేరే ఒక సింహం వచ్చి గాండ్రించింది. ఆ సింహం గాండ్రి విని భయపడ్డది, గొర్రె పిల్లలా ఇది పారిపోతుంటే దాన్ని పట్టుకొని తీసుకొచ్చి ఒక చెరువు లేకపోతే ఇంకేదో నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే రెండు ఒకలా ఉంటాయి, నువ్వు నేను ఒకటే చూడు అంటే అప్పుడు ఇది అరిచినట్టుగా అది అరుస్తుంది అని కథ చెప్తారు. ఈ కథ ఎందుకు చెప్తారంటే అహంకారము తన గురించి తన భావన ఏంటి, నేను గొర్రెపిల్లనే అని భావన దానికి. మనం కూడా అలాగ నిస్సహాయులుగా దుర్బలులుగా దీనులుగా హీనులుగా బతుకుతామా, లేకపోతే పరమాత్మ యొక్క అంశం నేను, నేను ఆత్మను, నాకు శరీరం ఉన్నది అనే ఒక దృఢమైన భావనతో బతుకుతామా అనేది ముఖ్యం. ఎవరైతే పరమాత్మ అంశను నేను, జీవుడను, నాకు మనస్సు ప్రాణము శరీరము అనే మూడు కలిసిన ఒక దేహం ఇవ్వబడింది, ఇది నేను నా పనులకు వాడుకుంటాను అనే భావన ఉంటుందో వాళ్ళ అహంకారం కరెక్ట్, లేకపోతే మిగతా అంతా వాళ్ళ ఇష్టం, ఇంకా ఏదో నడుస్తుంటుంది జీవితం. అందుకని గురువుగారు కోరుకునేది ఏంటంటే సాధన రహస్యం అంతా కూడా ఆ అహంకారంలో మార్పు. అందుకని గురువుగారు చెప్తారు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొందరు ఇలా అడుగుతారు, గురువుగారు నాకు ఏదన్నా చెప్పండి నేను చేస్తాను అని. కానీ ఆయన సమాధానం చిత్రంగా ఉంది, నువ్వు ఏమన్నా చెప్పు చేస్తానంటే చెప్పండి, నేను నువ్వు ఏమి అవదలుచుకున్నావు చెప్పు, దాని తగ్గట్టు చెప్తాను నేను అంటారు. ఏమి అవదలుచుకున్నాడు వాడు అంటే వాడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు, వాడి అహంకారం ఎలా ఉంది దాన్ని బట్టి అడుగుతాడు. అంతే తప్ప గురువుగారు కోరుకున్నట్టు అడగడు కదా. అలా కాకుండా గురువుగారు నేను ఏది చేస్తే బాగుంటుంది, నేను అదే చేస్తాను, దయచేసి నన్ను గైడ్ చేయండి అంటే అలా చేస్తారు. అది అహంకారంలో తేడా. అందుకని గాయత్రి సాధన చేయదలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఒక భావన ఇచ్చారు. మన అహంకారంలో మార్పు రావడం అనేది సాధన రహస్యం కాబట్టి ఎన్నో సాధనలు ఇస్తుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు మూడు శరీరాలు ధ్యానం చేస్తున్నప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇవన్నీ జాగృతమయ్యి దాంట్లో సాధకుడు ఏమవుతాడు, సాధకుల్లో మూడు శక్తులు జాగ్రత్త అవుతాయి, ఓజస్సు తేజస్సు వర్చస్సు జాగ్రత్త అవుతాయి. మూడు శరీరాలు అయ్యి సాధకుడు మొత్తం గాయత్రితో లేకపోతాడు. ఇది గాయత్రి ధ్యానంలో ఉంది అంటే ఇంటర్మింగిల్ అవుతాయి, కొంత అటు ఇటు ఓవర్ ల్యాప్ అవుతూ ఉంటాయి. అలాగే అహంకారంలో మార్పు గురించి గురువు గారు ఎలా ఇచ్చారంటే, ఇది బాగా గుర్తుపెట్టుకుని గాయత్రి మంత్రం చేసేటట్టు చేయాలి. అలానే గాయత్రి మంత్ర అర్థం ఇచ్చారు. ఏమని, ఆ మహాప్రాణ స్వరూపుడు, దుఃఖనాశకుడు, పాపనాశకుడు, దేవతా స్వరూపుడు సవితా తేజస్సును నా అంతరంగంలో ధారణ చేసుకున్నారు. మా అందరి బుద్ధుల్లో సన్మార్గంలోకి ప్రేరేపించినారు. ఇది గాయత్రి మంత్ర అర్థం. ఇక్కడ గాయత్రి మంత్ర అర్థం ఇచ్చారు. అక్కడ సంధ్యావందనంలో ధ్యాన సమయంలో మనకు ఓజస్సు, తేజస్సు, వర్చస్సు వచ్చేటట్టుగా, మనలో ప్రతిభ జాగృతం అయ్యేటట్టు, మనలో వివేకము, సాహసం, ఇంకా దూరదృష్టి ఇవన్నీ వచ్చేటట్టుగా మనకు మూడు శరీరాల ధ్యానం ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, మన తన గురించి తను ఎలా భావించుకోవాలి? అసలు ఫస్ట్ మూడు శరీరాల ధ్యానంలో మన గురించి మనం ఏం భావన చేసుకోమన్నారు? అక్కడ ఉండదు, అక్కడ ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే ఉదయించే సూర్యుడు, హిమాలయాలు, స్వర్ణిమ సూర్యుడి కిరణాలు అలా వస్తుంది. మన శరీరం మీద పడుతుంది, స్థూల శరీరం మీద పడ్డాయి, సూక్ష్మ శరీరం మీద పడ్డాయి, కారణ శరీరం మీద పడ్డాయి. స్థూల శరీరంలో దానికి సంబంధించిన మణిపూర్వ చక్రం జాగ్రత్త అవుతుంది. ఓజస్సు, తర్వాత సూక్ష్మ శరీరం అనాథ, తేజస్సు, తర్వాత అగ్ని, ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. అలా సాధన అంతా నడుస్తుంది. నడిచి సాధక్ సవిత ఏక్. ఇక్కడ గాయత్రి జపం చేసుకుంటున్నప్పుడు ఆత్మోద్ధరణ, మనని మనం ఉద్ధరించుకోవాలని చెప్తుంది భగవంతుడు. ఉద్ధరే ఆత్మ ఆత్మాన అని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తాడు. ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలట, ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలని గురువు ఎందుకండి అంటే, గురువు ఏం చేస్తారంటే, గురువు అంటేనే అర్థం వెలుగు అని అర్థం. ఇప్పుడు మనం ఒక గదిలో కూర్చున్నాం, ఆ గదిలో చీకటి అయిపోతుంది. నమ్ముకులో లైట్ వెలిగించినా లేదా వేరే బయట నుంచి లైట్ తెచ్చి చూసినా ఈ గదిలో ఎక్కడ ఏమున్నాయో మనకు తెలుస్తాయి. గదిలో ఎక్కడ ఏమున్నాయంటే, అక్కడ కూర్చోవడానికి ఉందా, లేకపోతే పడుకోవడానికి ఉందా, చదువుకోవడానికి బాగుందా, లేకపోతే ఏమైనా అడ్డున్నాయి, ఈ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో అర్థం అవుతాయి మనకు. అలాగ గురువు ఏం చేస్తాడంటే, మనలో ఒక వెలుగును వచ్చేట్టు చేస్తాడు. ఆ వెలుగు వల్ల మనం తెలుసుకుంటాం. ఏమని, ఇదిగో ఇది నా దోషం, ఇది నా తప్పు, ఇది నేను చేయకూడదు. గురువు గారు చెప్పేది కదండి, నీలో కోపం ఉంది అబ్బాయి తగ్గించుకొని చెప్పరు. ఎందుకంటే ఆయన వెలుగిస్తాడు. ఆ వెలుగు సహాయంతో ఎవరు నాలో కోపం ఉంది, ఇది ఉండకూడదే, నేను ఇంతకాలం నుంచి ఇది నాలో ఉంచుకున్నాను తప్పు, దీన్ని ఎలాగైనా వదిలేయాలి అని తెలిసేటట్టు చేస్తారు. అలాగే యమనియమాల్లో చెప్పుకున్న అహింస, మొట్టమొదటి అహింస అనేది మనకు లేదనుకోండి, బా నేను హింసిస్తున్నాను ఇలా చేయకూడదు అని చెప్పు అని మనం నిర్ణయం తీసుకుంటాం. అది గురువు చేసే, ఆయన తీసుకో అని చెప్పడం. తీసుకో అని చెప్తే ఏమవుతుందంటే, ఆయన మాటను మనం పాటించిన వాళ్ళు అవుతాం. గురువుకి ఎప్పుడు సేవకుడు అవసరం లేదు. గురువు ఏమి రాజు కాదు, ఆయన శాసిస్తే మీరు ఫాలో అవటానికి. గురువు ప్రేమ స్వరూపుడు. ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఇదిగో పద్ధతి ఇది అని చెప్పి వదిలేస్తాడు. ఇష్టమైతే చేయటం, లేదు మా. అందుకనే శ్రీకృష్ణుడు ఏమన్నాడు, యథేచ్ఛసి తథా కురు అన్నాడు. అంతే తప్ప నేను చెప్పాను నువ్వు చేయనలేదు. కృష్ణుడు అలా చెప్పిన తర్వాత అర్జునుడు అంటాడు, కరిష్యే వచనం కాదు. అలాగా గురువు అంటేనే, గు అంటే వెలుగు, గు అంటే అంధకారం. అంధకారాన్ని పోగొట్టి వెలుగునిచ్చేవాడు గురువు. ఎక్కడుందండి అంధకారం అంటే, మన లోపల ఉంటుంది. ఆ ప్రవృత్త మనస్సులో ఉంటుంది, ప్రబుద్ధ మనస్సులో ఉంటుంది, ఆధ్యాత్మ మనస్సులో ఉండదు. ఆ ప్రవృత్త మనస్సులోకి ఆ భగవంతుడి యొక్క తేజస్సు ఎప్పుడైతే ప్రసరిస్తుందో, అప్పుడు మనలో ఉన్న జన్మజన్మల కుసంస్కారాలు, దుష్ట ఆలోచనలు, నీచ సంస్కారాలు ఏవి ఉన్నాయో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పలాయనం చేస్తాయన్నమాట. ఎంత సటిల్గా ఉంటాయంటే మనం చెప్పలేము. అంత సటిల్గా ఉండేవి కూడా బయటికి పోతాయి. ఇవన్నీ పోవటానికి, అహంకారంలో మార్పు రావటానికి గురువు గారు ఇచ్చిన ముఖ్యమైన సూత్రం ఏంటంటే, నేను బ్రాహ్మీ శక్తికి ఆధారమై ఉన్నాను. ఆధారభూత జగతస్వమేక దేవీ భాగవతుడు చండీ సప్తశతి చదువుతారు కదా అందరూ. మాస్టర్ ఇచ్చిందంత గారు సప్తశతి హోమాలు కూడా చేస్తారు చాలామంది. దాంట్లో జగన్మాత చెప్తుంది, నేను ఆధారభూత జగతత్వమే కాదు. జగత్తు మొత్తానికి ఎవరు ఆధారం అంటే నేనే. అంటే జగన్మాత జగత్ అంతటికి ఆకారం. ఇక్కడ సాధకుడు ఎలా అనుకుంటున్నాడంటే నేను బ్రాహ్మీ శక్తికి ఆధారం. బ్రాహ్మీ శక్తి అంటే ఏంటి? బ్రహ్మ యొక్క శక్తి. బ్రహ్మ యొక్క శక్తి గాయత్రి. బ్రాహ్మీ శక్తి, బ్రాహ్మీ అంటేనే సృజన చేసేది, అంటే క్రియేటివ్ పవర్, కొత్తదాన్ని సృష్టించగలిగే శక్తి. అలాంటి కొత్తదాన్ని సృష్టించగలిగే శక్తికి నేను ఆధారము. అంటే మనం బేస్, ఒక బేస్ ఉంటే ఏమైనా చేయగలమండి అంటుంటాం జనరల్గా. ఈ బేస్ ఏంటంటే, ఈ సపోజ్ ఒక ఉద్యోగం చేయాలి, వాట్ ఈస్ ది బేస్ అంటే ద మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఇస్ ద బేస్. ఇప్పుడు నేను మీరు మాట్లాడుకోవాలి, నేను మీతో మాట్లాడాలంటే ఎంతో కొంత బేస్ ఉండాలి ఇక్కడ, లేకపోతే మీతో మాట్లాడలేదు కదా. కొంత ప్రాక్టికల్గా అలాగే కొంత థియరిటికల్గా కొంత దాంట్లో ప్రవేశం ఉండాలి. అలాగే ఒక బిల్డింగ్ కట్టాలంటే బిల్డింగ్కి ఫౌండేషన్ ఉండాలి. అలాగా ఈ బ్రాహ్మీ శక్తి కావాలంటే ఎప్పుడు కూడా భౌతికమైనది ఒకటి ఆధారం ఉండాలి. సూక్ష్మశక్తులు పనిచేయడానికి స్థూలశక్తులు అవసరం అవుతుంది. ఇది మనం ఎప్పుడు చూస్తాం కానీ గుర్తించాం. ఎలాగంటే ఎలక్ట్రిసిటీ పనిచేయాలంటే భౌతికంగా ఒక ఫ్యాన్ ఉండాలి, ఒక ట్యూబ్లైట్ ఉండాలి, ఒక ఫ్రిడ్జ్ ఉండాలి, ఒక టీవీ ఉండాలి, ఒక ఏసీ మిషన్ ఇలాంటివి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఎలక్ట్రిసిటీ పనిచేస్తున్నదో లేదో మనకు తెలుస్తుంది. అయితే ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అంటే ఉన్నా ఒకటే మనకు లేకపోయినా ఉంటాయి, ఎందుకంటే దాన్ని మనం వినియోగించుకునే శక్తిలో లేదు. కాబట్టి బ్రాహ్మీ శక్తి అనేది సృష్టి అంతా ఉన్నా. అలాగే గురువు గారు ఇచ్చిన 24 గాయత్రి అక్షరాలకు సంబంధించి గాయత్రి చిత్రావళిలో ఇచ్చిన శక్తులన్నీ కూడా ఉన్నాయి. ఉన్నాయి అన్నా లేవన్నా మనకు ఉపయోగం ఏం లేదు. ఎప్పుడు ఉపయోగం అంటే దానికి నేను ఆధారభూతం అవుతున్నాను అంటేనే ఉపయోగం. త్రూ మీ అన్నమాట అక్కడ. త్రూ మీ అంటే నా ద్వారా. నా ద్వారా అంటే ఈ శరీరం ద్వారా. ఈ శరీరం ఉంటేనే మనం మనస్సు ఆలోచిస్తుంది, దాన్ని వాక్కు ద్వారా మనం నలుగురికి చెప్తాం. ఈ శరీరం ఉంటేనే ఒక నిర్ణయం తీసుకుంటాం, దాన్ని పనులు చేస్తాం. ఈ శరీరం ఉంటేనే మంచి పనులు ఈ చేతులతో చేయగలం, మంచి మాటలు ఈ నోటితో మాట్లాడగలం. లేకపోతే మనుషులు ఏమి చేయదలుచుకున్నా సరే శరీరం సహకరించాలి, అది ఆధారం. ఇక్కడ కూడా బ్రాహ్మీ శక్తికి నేను ఆధారభూతమై ఉన్నాను అని మొట్టమొదట గుర్తు ఉంచుకోవాలి. తర్వాత ఈశ్వరీయ స్ఫురణ గాయత్రి నా రోమరోమాల్లో నిండి ఉన్నది. ఎక్కడ నిండాలి? మనసులో నిండాలా, బుద్ధిలో నిండాలా, చిత్తంలో నిండాలా, అహంకారంలో నిండాలా? భూమి, ఆపు, జల, భూమి, జల, అగ్ని, వాయు, ఆకాశాలు ఈ అష్టవిధ ప్రకృతిలో నిండాలా. అంటే గురువుగారు ఏమి ఇస్తున్నారంటే నా శరీరంలోని ఏది ఆధారము? ఈ భౌతిక శరీరం ఆధారం. కాబట్టి ఈ భౌతిక శరీరంలోని ప్రతి రోమరోమల్లో ఈశ్వరీయ స్ఫురణ గాయత్రిని నేను ధారణ చేసుకుంటున్నాను, అది నా రోమరోమాల్లో నిండి ఉన్నది. నేను దాన్ని అధికాధికంగా నాలో ధారణ చేసుకుని మనం ఎంత అధికాధికంగా ధారణ చేసుకుంటే అంత ఎక్కువగా మనం కూడా బ్రాహ్మీమయం అవుతాము. అంటే ఏ శక్తిని మనం ఆధారభూతం అవుతున్నాను నేను అనుకుంటున్నాను, ఏ శక్తిని నేను అధికాధికంగా నాలో ధారణ చేసుకుంటున్నాను, నేను అదే అవుతాను. అది మొత్తానికి ప్రిన్సిపల్ ఏంటంటే అది. మీరు బ్రాహ్మీ శక్తి బదులు సపోజ్ వైష్ణవీ శక్తికి నేను ఆధారభూతం అవుతున్నాను, అధికాధికంగా అది నేను ధారణ చేసుకుంటున్నాను, నేను వైష్ణవీ భూతుడు అవుతున్నాను అంటే వైష్ణవీ శక్తి మీకు అందుతుంది. గాయత్రి చిత్రావళిలో ఉన్న 24 శక్తులు అలాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా గురువుగారు గాయత్రి గురించి ఇచ్చారు కాబట్టి మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. నేను బ్రాహ్మీ శక్తికి ఆధారమై ఉన్నాను. ఈశ్వరీయ స్ఫురణ గాయత్రి నా రోమరోమంలో నిండి ఉన్నది. నేను దానిని అధికాధికంగా నాలో ధారణ చేసుకుని బ్రాహ్మీభూతుడని అవుతున్నాను. దీనివల్ల వ్యక్తి ఆత్మ ఉద్ధరణ జరుగుతుంది. అలా నీచ నికృష్ట జన్మలు ఏవైతే ఉన్నాయో ఈ కృతం జన్మలు అవన్నీ సంస్కారాలన్నీ ఎగిరిపోయి మనం మానవుడు మహామానవుడుగా, నరుడు నారాయణుడుగా, గురువుగారు కోరుకుంటున్న ప్రజ్ఞాపుత్రుడుగా మారటానికి ఇది చేయమన్నారు. ఆత్మోద్ధరణ, ఈ ఆత్మోద్ధరణ ప్రక్రియ చేయాలి. దీనికోసం గురువుగారు వచ్చిన ఎన్నో సాధనలో ఇదో సాధనం. ఈ రకంగా మనం గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం, వీటితో పాటు భక్తి 9 రకాలుగా ఉంటుందంటారు. అలాగే మనం యమనియమాలు చెప్పుకున్నాం, దాంట్లో కొన్ని పాయింట్స్ వచ్చాయి. వాటిల్లో ఏది చేస్తే ఏది వస్తుంది అని కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు గాయత్రి చేయప్పుడు సాధన అంటే జనరల్గా ఏంటంటే అట కాసేపు గాయత్రి చేసాం, ఎంతసేపు చేస్తామండి గాయత్రి చేస్తాం, నెక్స్ట్ మంచి పుస్తకం చదివి అబ్బా ఎంతసేపు చదువుతామండి, నెక్స్ట్ కీర్తన అబ్బా ఎంతసేపు చేస్తామండి అంటే ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో ఇవంతా కూడా నిత్యము గాయత్రి ఉపాసన చేయటం అనే దాని కిందకు వస్తుంది అంటారు గురువు. అలాగా గాయత్రి మంత్ర జపం చేస్తేనే గాయత్రి ఉపాసన చేసినట్టు కాదు, ఇప్పుడు చెప్పబోయే చేసినా కూడా అవి చేస్తున్నట్టే. అవి ఏంటంటే మనం మంచి మార్గం వైపు వెళ్తున్నామా లేదా అని డౌట్ వచ్చిందనుకోండి, తప్పదు ఎవరికన్నా దాంట్లోంచి బయటపడటం ఎలాగని ఆలోచిస్తారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఎవరిదైనా మంచి పురుషుల మంచి మాదే మహాత్ముల పుస్తకాలు ఏమన్నా చదువుతారు. స్వాధ్యాయము అంటాం, స్వాధ్యాయం ఎప్పుడైనా మనం చేస్తే మనం సన్మార్గం వైపు వెళ్ళాలి అని మనలో ఇంట్రెస్ట్ వస్తుంది. పుస్తకాలు చదవడం ఎందుకండి అంటే స్వాధ్యాయం వల్ల ఏమవుతుందంటే సన్మార్గం వైపు వెళ్ళే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడన్నా కాస్త చేసి చేసి బోర్ కొడుతుంది అని ఎవరన్నా అనుకుంటే వెంటనే ఏం చేయాలి, గాయత్రి మంత్రం కానీ వీటికి సంబంధించిన కానీ కాసేపు మానేసి స్వాధ్యాయం చేసుకోవాలి. స్వాధ్యాయం చేస్తూ ఆ పుస్తకంలో చెప్పిన లక్షణాలు, ఆ మహాత్ముడు చెప్పిన లక్షణాలు మనలో ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు లేవు బేరీ చేసుకోవాలి. నాకు ఇంతసారి ఎప్పుడో చెప్పుకున్నాను భగవద్గీతలో 16వ అధ్యాయంలో దైవ అసుర సంపద్ విభాగ యోగంలో దైవీ లక్షణాలు దైవ సంపద లక్షణాలు అసుర సంపద లక్షణాలు అది సంపదేట, అసుర సంపద కూడా సంపదే, దైవీ సంపద సంపదే. కాబట్టి మనకి ఏ సంపద ఉంది, దైవీ సంపద ఉందా అసుర సంపద ఉందా, అవి ఇటు ఇటు ఆ లక్షణాలు రాసుకొని ఆ లక్షణాలు మనకు కనుక దైవీ సంపద లక్షణాలు ఉంటే ఓకే, అసురీ సంపద లక్షణాలు ఉంటే దాన్ని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలంటే స్వాధ్యాయం అనేది అలాంటి వాటికి ఉపకరిస్తుంది. నెక్స్ట్ సత్సంగం. సత్సంగం అంటే చెప్పుకున్నాం మనం, ఎవరితో అన్నా కలిస్తే మన మనస్సు హాయిగా అనిపించాలి, మనకు చిత్తశాంతి లభించాలి, ఆలోచనలు ఆగిపోవాలి. అట్లీస్ట్ ఆలోచనలు ఆగిపోకపోయినా మనసుకి ప్లెజెంట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అలాంటి వాళ్ళతోనే కలవాలి, అలాంటి సత్సంగం చేయాలి. సత్సంగం అని చెప్పుకొని అక్కడ కూడా షిరిడి సాయిబాబా భగవంతుడు అవునా కాదా అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు, ఇలాంటి కొట్టుకునే సత్సంగాలు కావు అది. తర్వాత ఈ సత్సంగం వల్ల ఏమవుతుందంటే మన స్వభావంలో మన సంస్కారాల్లో శుద్ధి ఏర్పడుతుంది. అలవాటు అని చెప్పుకున్నాం కదా, సంస్కారం అంటే ఏంటి, అలవాటు వల్ల సంస్కారం వస్తుంది. దాంట్లో మార్పు తీసుకురావాలి అంటే మనం సత్సంగం తప్పనిసరిగా అంటే వారానికి ఒకసారి ఒక తోట కలవటం, లేదా 15 రోజులకు ఒకసారి కలవటం. అలాగే మూడోది ఏంటంటే కీర్తన. కీర్తనలు అంటే త్యాగరాజస్వామి కీర్తనలు, రామదాస్ గారి కీర్తనలు, లేదా అన్నమాచార్య కీర్తనలు, ఇలా 3 కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలన్నీ ఉన్నా మనం కూడా రాసుకొని పాడుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనస్సుకి ఏకాగ్రత వస్తుంది, దాంట్లో మనం తన్మయత్వం వస్తుంది. భగవ గాయత్రి జపం చేయాలంటే గురువుగారు చెప్పిన వాటిలో బోధనకి ఏకాగ్రత, శ్రద్ధ, నిష్ట, విశ్వాసం ఇవన్నీ వస్తే గాయత్రి చేస్తే ఫలిస్తుంది అంటారు. మరి మొదటి ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుందండి అంటే ఏకాగ్రత రావాలంటే అను గాయత్రి చాలీస చదువుకోవాలి, కాసేపు గాయత్రి చాలీస లేక అలాగే గాయత్రి యజ్ఞంలో 12 రాసులకి 12 సూర్యుడు ఉంటారు, ఆ 12 సూర్యుడికే గాయత్రి స్థవం అని చెప్పి ఉంటుంది. ఎన్మండలం దీప్తికరం ప్రభం తీవ్రమాదిక్షయ కారణం ఇలాగా 12 ఉన్నాయి. ఈ 12 ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకసారి చేసిందనమాట. ఒక ఆవిడ బాగా జ్వరంగా ఉంది, జ్వరంగా ఉంటే యజ్ఞానికి వచ్చింది, చాలా ఇబ్బంది పడిపోతుంది. అప్పుడు ఏం చేసామంటే ఒకసారి అలా కళ్ళు మూసుకోండి అని చెప్పి ఎన్మండలం వ్యాధి వినాశదక్షం ప్రగీతం ప్రకాశితం భూర్భువస్వ అని 3 సార్లు చదివాను జ్వరం తగ్గిపోయినా. జన్మండలం వ్యాధి వినాశ లక్ష్యం ఇతృగ్ యజుస్సామ సుసంప్రగీతం అంటే ఏ మండలం అయితే రోగాలన్నింటినీ తగ్గిస్తుందో దాని గురించి 4 వేదాలు కీర్తిస్తున్నాయి. సుసంప్రగీతం ఇవి బాగా కీర్తిస్తున్నాయి. ప్రకాశితం ఏన చ భూర్భువస్వః ఆ తేజస్సు ఏదైతే ఉందో అది మనలో సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అన్నింటినీ వెలిగించాలి. అలాంటి సవిత తేజస్కి నమస్కరిస్తున్నాను. పునాతుమా తత్ సవితుడు అనేది ఇది చదవంగానే ఆవిడ జ్వరం తగ్గిపోయింది. బాబా బలి తగ్గిపోయిందండి అని. దాంట్లో విశేషం ఏంటంటే ఆ శక్తి, ఆ గురువుగారు ఇచ్చిన గాయత్రి స్తవంలో ఉన్న ఆ శక్తి. ఇలాగ మనకు గాయత్రి జపం చేయడానికి ఏకాగ్రత కుదరట్లేదు అని ఎవరికన్నా అనిపిస్తే గాయత్రి చాలీస చదువుకోవడం, లేకపోతే గాయత్రి స్తవం చదువుకోవడం అలాంటివి చేయొచ్చు. తర్వాత దానము. దానం వల్ల ఏమొస్తుందంటే మనకు యమనియమాల్లో యమంలో వచ్చే అపరిగ్రహం, చివరి ఆ అపరిగ్రహం వస్తుంది. తర్వాత పూజ. పూజలు ఎవరు చేయాలా? పంచోపచార పూజ చేస్తే చాలు. గురువుగారు గాయత్రి హవన విధిలో పూజ ఇస్తారు. సర్వేభ్యో దేవేభ్యో మహావాహనంగా వస్తారు. అవి చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఆస్తిక్య భావన వస్తుంది. దైవీ లోకాలు ఉన్నాయి, వాటితోటి మనం సంబంధం ఏర్పరచుకొని మన గురువుగారి కార్యక్రమాలు చేయడానికి సహకారం తీసుకోవచ్చు అని పూజ ఉపాసన వల్ల వస్తుంది. అలాగే తపస్సు. తపస్సు వల్ల ఏమవుతుందంటే ఆత్మకి మల విక్షేపాలు అని ఉంటాయి. మలం అంటే వదలవలసినది అని అర్థం. ఇంకో అర్థం లేదు దానికి. విసర్జించదగినది. ఏది విసర్జించదగినది? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇది. అలాగే విక్షేపం అంటే రిఫ్లెక్షన్ అనమాట. ఇప్పుడు లైట్ అర్థం మీద వేసి ఉంటుంది, అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది, విక్షేపం చెందుతుంది. అలాగా ఆత్మ మీద పడినవి విక్షేపం చెందుతుంది. అంటే మనం ఏది పడేస్తే అది విక్షేపం చెందుతుంది, ఏది పడితే అది పడేయకూడదు. ఏది పడితే అది పడేయకుండా మరి ఏం చేయాలి అంటే మన మీద ఈశ్వరీయ శక్తి, ఈశ్వరీయ స్ఫురణ గాయత్రిని మనం ఆహ్వానించాలి. అప్పుడు అది మనల్ని ఇల్యూమినేట్ చేస్తుంది. అంతే తప్ప రిఫ్లెక్షన్ ఏమవుతుంది, మనమే అదిగా మారిపోతాం. రిఫ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే దానికి మనకు సంబంధం ఏమవుతుంది, వచ్చింది వచ్చినట్టు బయటికి పోతుంది. ఈ రకంగా తపస్సు వల్ల ఏమవుతుందంటే ఆత్మకు గల మల విక్షేపాలు రెండు తొలగిపోయి దైవీ శక్తి లభిస్తుంది. ఇవన్నీ కూడా మనకు సాధనలు. మొత్తం ఆరు రకాలు ఇచ్చారు. ఈ ఆరు రకాల ద్వారా మనం గాయత్రి ఉపాసతులుగా ఇంకా ఇంకా ఎదిగి గురువుగారు కోరుకున్న ఒక గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలంటే మనం చేసే పూజ ఇలా ఉండాలి. ఎలా అంటే అహింస ప్రథమం పుష్పం. పుష్పాలతో పూజ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే బంగారు పూలు కొట్టుకుంటారండి. 108 పూలు బంగారు రోజు పెట్టేసి చక్కగా కడిగేసి మనం జాగ్రత్తగా లాకప్లో పెట్టేస్తాం. అవి ఉపయోగం లేదు. మన దగ్గర ఉండాల్సిన పూజ పుష్పాలు ఏంటంటే 8 పుష్పాలు ఉంటే చాలా, ఎక్కువ అక్కర్లేదు. ఆ 8 పుష్పాల్లో మొట్టమొదటి అహింస. అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ. మన ఇంద్రియాల నిగ్రహంలో తెచ్చుకోవాలి. శివ ప్రిన్సిపల్లో సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము గురువుగారు ఇచ్చారు. అది పుష్పం ఇంద్రియ నిగ్రహ. రెండవ పుష్పం ఏంటంటే మనం ఇంద్రియాలని నిగ్రహించుకోవడం. అంటే ఏది పడితే చూడదాం అనిపించంగానే చూసేయటం కాదు. ఇది చూడొచ్చు, ఇది చూడకూడదు. ఇది వినొచ్చు, ఇది వినకూడదు. ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని మనలో ఆ డిస్క్రిమినేటివ్ పవర్ రావాలి. కొట్టాలనిపించిందండి, కొట్టేశాను. కొట్టాలనిపిస్తే అది తప్ప రైటా తెలియాలి, కొట్టకూడదు. అదే కదా చంపదగిన ఎట్టి శత్రువు తన చేత. గురువుగారి మీద ఏకంగా ప్రాణాలు తీయటానికే వాడు ప్రొఫెషనల్ కిల్లర్, దగ్గర నుంచి రైఫిల్ పేల్చినా కూడా ఏం చేయలేదు, వదిలేశారు ఆయన. అంతకంటే ఆదర్శం అక్కర్లేదు మనకు. ఇంద్రియ నిగ్రహ. తర్వాత సర్వభూత దయా పుష్పం. సర్వభూతాలని దయతో చూడాలి. అంటే మనుషుల్ని దయతో చూసి జంతువులను చూడవండి. మీకు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ నేను చూశాను రోడ్డు మీద ఒక రకమైన జాతర చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఏవో కట్టాము, వేప మండలు తల మీద కళ్ళు ముంతలు అవి పెట్టుకుని ఎగురుతూ ఆయన చడావిడ చేస్తుంటారు. వాళ్ళు చేసే చూస్తే ఒకసారి నాకు చాలా బాధ చేసినాను. ఏంటంటే కోడిని పట్టుకుని దాని గొంతుని వాడు పళ్ళతో ఒక టపక్కలు కొరికేసి చంపేసి అటు ఇటు విసిరేస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద. ఆ చుట్టూ చూసేవాళ్ళందరూ ఇంకేమో బ్రహ్మాండం బ్రహ్మాండం అని ఎగురుతూ ఉంటారు. సర్వభూత దయాపుష్పం అంటే ఎవరు అదే అతన్ని మనం విమర్శించట్లేదు. వాళ్ళకి వాళ్ళ ఆచారం అలా ఉండేమో. మనం ఎవరైతే గాయత్రి సాధన చేయదలుచుకున్నారో, మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ పాత్రలో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఉండాలంటే సర్వభూత దయాపుష్పం. సర్వభూత దయాపుష్పం అంటే మనకి దాలు కుడుతుంటే గాయత్రి ఎలా చేయండి అని అడుగుతారు. గాయత్రి చేయటానికి దాలు కొట్టదు, కుట్టం కుట్టకపోవడంతో సంబంధం లేదు, అదేమి మనల్ని గాయత్రి చేయొద్దు అనలేదు. ఎలా చెప్తామంటే, ఒకసారి రామకృష్ణ పరమహంస గారు శిష్యులందరినీ తీసుకెళ్ళి గంగానది ఒడ్డుకు వెళ్ళారట. వెళ్ళి అందరూ ఇప్పుడు నేను చెప్పిన సాధన చేయండి, ఒక్కొక్కరు ఒక్కో తోట కూర్చోండి. 2 నిమిషాలు అవగానే అందరూ వచ్చేసారు. వచ్చేసి గురువు గారు ఇలాంటి చోట తీసుకొచ్చి చేయమంటారు ఏంటి, అసలు మేము మీరు చెప్పేది మేము చెయ్యాలి కదా, నువ్వు చెయ్యాలి అందుకే తెచ్చాను. అలా కాదండి, చూడండి వెళ్ళి అంతా తట్టు తీరిపోయి కుట్టేసేయండి మమ్మల్ని, అలాగా నడవండి అయితే మనం తోటకి వెళ్దాం. అక్కడికి వెళ్తే ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు, అతని చుట్టూ దోమకర కట్టినట్టుగా దోమలు ఉంటాయి, ఆయన లోపల కూర్చుని ఉంటాడు, అలా చేస్తూ ఉంటాడు. చూడండి అతను ఎలా చేస్తాడు. అక్కడ కూర్చున్నవాడు ఎవరంటే వివేకానందుడు. వివేకానందుడు చేసుకుంటున్నాడు, దోమల పని దోమలు చేస్తున్నాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఇక్కడ సర్వభూత దయాపుష్పం అని చెప్పాలా, లేకపోతే ఇంద్రియ నిగ్రహం అని చెప్పాలా, లేకపోతే ఏం చెప్పాలి, అహింస అని చెప్పాలా. గురువుగారు తపస్సు గురించి చెప్తూ ఇంకా పూర్తిగా శరీర స్పృహ లేకుండా సంపూర్ణంగా ఇంకో ప్లేన్లో ఉండే పద్ధతి ఒకటి చెప్పారు. అక్కడ వివేకానందుడు ఆ పద్ధతి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమందంటే శరీరం ఏమైపోయినా తెలియదు. గురువు గారు కూడా తన ఆత్మకథలో 2 గంటల వర్షం వచ్చింది, నేను నిద్రలేచి చూసుకునేసరికి వర్షంలో బట్టలన్నీ తడిచిపోయి చూసి అహో వర్షం వచ్చిందా అనుకున్నాను నేను అంటాడు. అది గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో ఒంటి మించి పాములు తేళ్లు జొర్లు పాకినవి ఏమీ తెలియదు, ఏమీ అవదు అతనికి. ఎందుకంటే ప్రకృతి రక్షిస్తుంటుంది, మనకు ఆ నమ్మకం ఉండాలి. గురువు గారు చెప్పారు నేను చేస్తున్నాను, నమ్మకం ఉండి చేస్తే దోమలు కొట్టవన్నీ పాములు కొట్టవు, ఏమో వాటికి తెలుసు మనం మంచి పని చేస్తున్నాం పక్క నుంచి పోతాయి. సర్వభూత దయా పుష్పం క్షమాపుష్పం విశేషత క్షమించడం నేర్చుకోవాలి. సంపదగినేటి శత్రువు తన చేత చిక్కినేని క్రీడు చేయరాదు, అది క్షమ అంటే. క్షమాధరియత్రి భూమి ఎంతో క్షమిస్తుంది మనల్ని, అలాంటి క్షమించడం నేర్చుకోవాలి. ఎస్ ఫర్గ్యూ, ఓకే లెటర్స్ ఫర్గ్యూ హిమ్ మన అనగలిగిందా మనస్ఫూర్తిగా. తర్వాత శాంతి పుష్పం, శాంతి మనకు ఎప్పుడూ ఉండాలి. భగవంతుడు శాంతస్వరూపుడు, ఫస్ట్ కండిషనే శాంతం, కాబట్టి మనం శాంతం అనే పుష్పంతో భగవంతుని పూజ చేయాలి. తప ధ్యాన పుష్పం తథైవ చ, తపస్సు ధ్యానం ఈ పుష్పాలతోటి భగవంతుని పూజ చేయాలి. తర్వాత చిట్ట చివరి అష్టమం ఏంటంటే సత్యం. సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేది. ఈ విశ్వమంతా వ్యాపించిన పరిపాలన శక్తి ఏదైతే ఉందో ఆ పరిపాలన శక్తికి మనం దగ్గర అవ్వాలంటే, ఇందాక బ్రాహ్మీ శక్తి అన్నారు, ఇప్పుడు విష్ణువుకి ప్రీతికరం అన్నారు. విష్ణు అన్న మనం అలాగే పట్టించుకోకలేదు, భగవంతుడికి అని అర్థం. విష్ణు అంటే అక్కడ భగవంతుడికి ప్రీతికరమైనవి 8 పుష్పాలు, అహింస ఇంద్రియ నిగ్రహం సర్వభూతదయ క్షమ శాంతి తప ధ్యానం సత్యం. ఈ 8 పుష్పాలతో ఎవరైతే భగవంతుడిని అర్చిస్తారో అలాంటి వాళ్ళ పూజ వల్ల దైవీ లోకాలు ఉన్నాయని ఆస్తిక్య భావన ఏర్పడుతుంది. భగవంతుడి యొక్క కృప అనుగ్రహం ఏదైతే ఉందో మన మీద వర్షిస్తుంది. ఇవి మళ్ళీ వేరువేరు పేరుతో ఎలా చెప్పుకున్నా మన స్వభావంలో, మన అభిరుచిలో, మన ఇచ్ఛలో, మన భావనల్లో, మన ప్రకృతిలో మార్పు తీసుకొస్తుంది. జన్మజన్మల దుష్ట సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, కుసంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అవి కోకటి వేళ్లతో ఎకలించబడతాయి, మన అహంకారంలో మార్పు వస్తుంది. దీనివల్ల అపరాప్రకృతి పరాప్రకృతిగా రూపాంతరం చెందుతుంది. అలాగే పాశవిక స్థాయిలో ఉన్న వ్యక్తి ఈశ్వరీయ శక్తిని స్థాపించుకుని తను కూడా భగవంతుడు అనే జ్ఞానంతో ఈ భూమి మీద అందరికీ సేవ చేయడం అనే ఒక సౌభాగ్యాన్ని పొందుతాడు. ఇదంతా గురుదేవుల కృప వల్ల, ఆయన అనుగ్రహం వల్ల, మాస్టర్ గారి కరుణ వల్ల, వందనీ మాతాజీ ప్రేమ వల్ల మనందరికీ లభిస్తుంది. దయచేసి ఇవి బాగా దృష్టిలో ఉంచుకుని గాయత్రి సాధన మనందరం కలిసి చేసుకుందాం. అందరం కలిసి అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కళ్ళు ఉన్నాం ఎలాగా అనుకోక్కర్లేదు, అందరం ఏదో ఒక టైంకి చేస్తూ ఉంటే కలిసి చేసినట్టే ఒకే టైంకి. ఇవన్నీ మీ అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని బాగా గురువుగారు కోరుకున్న స్థాయికి మనం అందరం ఎదగాలని ఆశిస్తూ, మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫ్లో త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వీస్, మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్, మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ స సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ది గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్ స్వస్తి ప్రజాభ్య పరివాలయంతాం యజ్ఞేన మార్గేణ మహిం మహించాలి ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త శుభినో భవంతు లోకా సమస్త శుభినో భవంతు లోకా సమస్త శుభినో భవంతు ఓం శాంతి శాంతి.